నారద మహర్షి ద్వారా వసుదేవుడు భాగవత ధర్మాలను తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు లీలామానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణుని దర్శించాలి అని దేవతలంతా కూడా ద్వారకా నగరానికి బయలుదేరారు. బ్రహ్మదేవుడు తన యొక్క కుమారులైనటువంటి సనకసునందనాథుల్ని, అలాగనే దేవేంద్రుణ్ణి, ఇతర దిక్పాలకుల్ని, ఇతర దేవతల్ని, మరీచి మొదలైనటువంటి ప్రజాపతుల్ని వెంటబెట్టుకొని ద్వారకా నగరానికి వస్తే, ప్రమద గణాలన్నింటిని వెంటబెట్టుకొని పరమశివుడు కూడా వచ్చాడు ద్వారకా నగరానికి. అలౌకికమైనటువంటి ఒక దివ్య తేజస్సుతోటి వెలుగొందుతూ ఉంది దేవతల యొక్క రాకతో ఈ ద్వారకా నగరం. ద్వారకలో ప్రవేశించినటువంటి దేవతలంతా కూడా శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. దివ్యమైనటువంటి పుష్పాలను తెచ్చి వాటితో పూజించారు. ఆ మాలల్ని శ్రీకృష్ణుడికి అలంకరించారు. ఆ తర్వాత కృష్ణుడిని ఇలా స్తుతించారు. దేవాదిదేవ, ఓ వాసుదేవ, ముక్తిని కోరేటువంటి మునీశ్వరులైనటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ధ్యానించేటువంటి నీ దివ్యమైనటువంటి చరణ కమలాలని ఈరోజున మేము తనివితీర సేవిస్తూ ఉన్నాం. నీవు భక్తవత్సలుడివి, భక్తుల పట్ల అమితమైనటువంటి వాత్సల్యాన్ని చూపించేవాడి, భక్తులు సమర్పించినటువంటి ఈ వనమాల వాడిపోయినప్పటికీ కూడా దాన్ని నువ్వు ధరిస్తూ ఉంటావు. దానిని చూచి లక్ష్మీదేవి ఈర్ష్యపడుతూ ఉంటుంది. ఎందుకనంటే ఆ వనమాల ఎల్లప్పుడూ కూడా నీ మెడలో అలంకారంగా ఉంటున్నది. ఆమెమో నీ హృదయంలో వసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ వనమాలలాగా ఎప్పుడూ అక్కడే ఉండటం వల్ల అందుకే బాధపడుతూ ఉంటుంది. అయినప్పటికీ భక్తులు సమర్పించినటువంటి ఈ వనమాలని నీవు వదలటం లేదు అని అనేక విధాలుగా స్తుతించారు. కొద్ది రోజులుండి దేవతలు వారి లోకాలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఆకాశంలో నిలబడి ఇలా ప్రార్థించాడు, ప్రభు భూభారాన్ని అణిగించడం కోసమని చెప్పి మా యొక్క కోరికతోటి ఈ శ్రీకృష్ణుడిగా ఇక్కడ నువ్వు జన్మించావు ఈ మానవ లోకంలో. నువ్వు ఎందుకోసమైతే జన్మించావో ఆ కార్యం కాస్త పూర్తయిపోయింది, అంటే ధర్మ సంస్థాపన జరిగిపోయింది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగింది, అసమానమైనటువంటి లీలలన్నింటినీ నువ్వు ప్రదర్శించడం కూడా జరిగిపోయింది. కాబట్టి నీ దివ్యమైనటువంటి లీలల్ని శ్రవణం చేస్తూ కీర్తన చేస్తూ అనుభవానికి తెచ్చుకోవటమే ఈ కలియుగ మానవులకి ఉన్నటువంటి ఏకైక మార్గం. దానివల్లనే వాళ్ళు తరిస్తారు. ఓ పురుషోత్తమ, ఈ యాదవ కులంలోనూ జన్మించి 125 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పుడు మరి మహర్షుల యొక్క శాపం కారణంగా నీ వంశం కాస్త నష్టమైపోబోతా ఉంది. నీకు సరి అయినటువంటిదే ఇది అని అనుకున్నట్లయితే నీవు ఈ రూపాన్ని వదిలి ఆ పరమపదాన్ని చేరుకోవలసింది. నీ సేవకులమైనటువంటి మమ్మల్ని, మా లోకాలని కూడా కాపాడాలి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనని ఆలకించి శ్రీకృష్ణుడు, ఓ బ్రహ్మదేవ, నీవు సత్యాన్నే పలికావు, మీరు కోరినట్లుగా నేను అవతరించి మీ కార్యాలన్నింటినీ కూడా నెరవేర్చడం జరిగింది, భూభారం అంతా తొలగించాను. అయితే ప్రస్తుతం ఈ యదువంశం మాత్రం బాగా మదించి ఉన్నది, ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా తమను జయించలేరనేటువంటి భావనతో, అహంకారంతో, గర్వంతో మేమే అందరికన్నా కూడా బలవంతులం అనేటువంటి భావన ఏర్పడింది యాదవుల్లో. వీళ్ళని ఇలాగనే వదిలేసి నేను గనక నేను నా ధామానికి గనక వచ్చినట్లయితే ఈ యదుకుల నాశనానికి కారణమవుతా. అందుకని దీన్ని ఇప్పుడే అంతం చేయాలి. వీళ్ళు ఒకళ్ళ చేత జయింపబడేటువంటి వాళ్ళు కాదు కనుక వీరిలో వీరే కొట్టుకొని మరణించాల. ఆ రకంగా మునుల యొక్క శాపం అది నెరవేరాల. ఈ కులం పూర్తిగా ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే నేను బయలుదేరి నీ లోకం మీదుగా నా పరంధామానికి వచ్చేస్తాను అని శ్రీకృష్ణుడు అంటే బ్రహ్మడు, బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు ఆయనకి నమస్కారం చేసి తమ తమ లోకాలకి వెళ్ళిపోయారు. ఇక ద్వారకలో అనేకమైనటువంటి అపశకునాలు కనపడుతూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇది యదువంశ నాశనానికి సూచనగా కనపడుతున్నాయని తెలుసుకున్నాడు. ఎంతోమంది పెద్దలందరూ కూడా ఈ అనేకమైనటువంటి ఈ అపశకునాలకి భయపడిపోయారు. వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వచ్చారు. కృష్ణుడితో వాళ్ళ యొక్క భయాన్ని గురించి చెప్పుకుంటే మరి కృష్ణుడు అంటున్నాడు, ఓ పెద్దలారా, ఎటు చూచినా సరే ద్వారకలో అనేకమైనటువంటి ఉత్పాతాలు కనిపిస్తూ ఉన్నాయి. విప్రులు ఈ యదువంశ నాశనానికి వాళ్ళు శపించి ఉన్నారు ఇంతకు ముందే. కాబట్టి మనం ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. అందరు కూడా బయలుదేరి పుణ్యతీర్థమైనటువంటి ప్రభాస క్షేత్రానికి బయలుదేరండి, అక్కడే ఉండాలి. పూర్వం దక్షిణ యొక్క శాపం వల్ల చంద్రుడు క్షయరాలు పీడితుడయ్యాడు. ఆ జబ్బు పోవాలి అని అంటే ఏం చేయాలని ఆలోచించి ప్రభాస క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేస్తే అతడు యొక్క జబ్బు నయమైపోయింది. మనం కూడా అలా చేయటం శ్రేష్టం. దేవతలకి, పితృదేవతలకి తర్పణాలు ఇచ్చుకొని విప్రులకి విందు చేద్దాం. శ్రద్ధతో దాన ధర్మాలు చేయాలి. దాంతో మనం పాప విముక్తులు అవుతాం. కాబట్టి మీరందరూ కూడా మీ మీ సరంజామంతా సర్దుకొని మీ అనుచరులందరినీ కూడా వెంటబెట్టుకొని ప్రభాస తీర్థానికి బయలుదేరండి అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం యాదవులందరూ కూడా ప్రభాస క్షేత్రానికి యాత్ర ప్రారంభించారు. రథాలను సిద్ధం చేసుకున్నారు. సరే, అంతా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా అందులో ఏర్పాటు చేసుకున్నారు. మరి అనుచరులు, సహచరులు అయినటువంటి వాళ్ళని తీసుకున్నారు. స్త్రీలు, బాలులు, వృద్ధులు వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభాస క్షేత్రానికి బయలుదేరారు. అదే సమయంలో శ్రీకృష్ణుడికి పరమభక్తాగ్రేసరుడైనటువంటి వాడు, సేవకుడైనటువంటి వాడు, శ్రీకృష్ణుడిని నిరంతరము ప్రేమించేటువంటి వాడు, శ్రీకృష్ణుడికి అన్ని సందర్భాల్లో కూడా అనుచరుడిగా, సహచరుడిగా ఉన్నటువంటి వాడైన ఉద్ధవుడు పరుగు పరుగున కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. ప్రయాణానికి సిద్ధమవుతున్నటువంటి యాదవులందరినీ చూచాడు. భగవంతుడి యొక్క ఆజ్ఞ ఏమిటో తెలుసుకున్నాడు. అందుకని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క దివ్య చరణ కమలాల మీద తన శిరస్సు నుంచి నమస్కారం చేసి చేతులు జోడించి ఇలా అంటున్నాడు, ఓ యోగేశ్వర, నీవు దేవదేవుడివి, నీ యొక్క లీలల్ని శ్రవణం చేసినటువంటి వారు, కీర్తించినటువంటి వారు తప్పకుండా తరిస్తారు, ఇందులో ఏ సందేహం లేదు. నీవు సర్వశక్తి స్వరూపుడివి, నీవు గనక తలుచుకుంటే ఆ విప్రశాపాన్ని మళ్లించగలవు, అదే నీకు అసాధ్యమైనటువంటిది కాదు. కానీ నువ్వు అలా చేయటల్లా అంటే యదువంశాన్ని సంహరించి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని నీవు భావిస్తూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఓ కేశవ, నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణమైనా నేను ఉండగలనా? నీ చరణ కమలాలకి దూరమై నేను జీవించలేను. ఓ మహాత్మా, అందువల్ల నన్ను కూడా నీతో పాటుగా నీ ధామానికి తీసుకొని పో. ఓ కృష్ణ, నీతో కలిసి నడిచాం, నీతో కలిసి కూర్చున్నాం, నీతో కలిసి తిన్నాం, నీతో కలిసి నిలబడ్డాం, నీతో కలిసి క్రీడించాం, నీతో కలిసి పడుకున్నాం. అటువంటి నిన్ను విడిచిపెట్టి మేము ఎలా ఉండాలి? కనుక ఓ ప్రభు, నీవు ధరించినటువంటి మాలని మేము ధరించాం, నీవు పూసుకున్నటువంటి చందనాన్ని మేము పూసుకున్నాం, నీవు విడిచినటువంటి వస్త్రాలను మేము ధరించాం, నీవు తిని మిగిలినటువంటి ఉచ్చిష్టాన్ని మేము భుజించాం, ఎల్లప్పుడూ నీ కథల్నే కీర్తన చేసుకుంటా ఉన్నాం, స్మరిస్తూ ఉన్నాం, శ్రవణం చేస్తూ ఉన్నాం, మాకు నీవే దిక్కై ఉన్నావు. నీవు తప్ప మమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడు అన్నిలు ఎవరు కూడా లేరు అని అనేక విధాలుగా ప్రార్థించాడు. ఈ ప్రకారంగా ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తే తన భృత్యుడైనటువంటి సేవకుడైనటువంటి భక్తుడైనటువంటి ఉద్ధవుణ్ణి చూచి వాసుదేవుడు ఇలా అంటున్నాడు, ఉద్ధవా, నీవు చెప్పినదంతా కూడా సత్యం. ఈ రోజుకి సరిగ్గా 7వ రోజున సముద్రుడు ద్వారకని ముంచేస్తాడు, ఈ పట్టణం అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంది, నేనేమో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాను, నేను ఎప్పుడైతే నిష్క్రమిస్తానో అప్పుడే సమస్తమైనటువంటి శుభాలు నశించిపోతాయి, కొద్ది రోజుల్లో కలియుగం ప్రారంభం కాబోతా ఉంది, కలియుగ మానవులు అధర్మవర్తనులై ఈ లోకంలో చరిస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళ మధ్య నువ్వు నివసించలేవు. ఓ ఉద్ధవా, ఈ ప్రపంచానికి మనకి ఎవరితోనూ కూడా సంబంధం లేదు, ఎందుకంటే ఎవరితోటి మనం కలిసి రాలేదు, ఎవరితోటి కూడా కలిసి వెళ్ళం, ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే వెళ్తాం, సుట్టరికాలన్నీ కూడా గిట్టేంతవరకే, శాశ్వతం కాదు. పుట్టుక, మన పుట్టుకకి పూర్వం లేనటువంటివి, గిట్టిన తర్వాత ఉండేటువంటివి ఇంకా ఏమున్నాయి కాబట్టి, ఇవేముండవు. నా మాట విను, స్వజనుల్ని విడిచిపెట్టు, బంధువుల్ని త్యజించు, మిత్రుల్ని వదిలేసేయి. ఆత్మీయుల వల్ల ఆనందధామానికి అడ్డుగోడలు కలుగుతాయని తెలుసుకో. నా యందు అనన్యమైనటువంటి ప్రేమని కలిగి ఉండు, నాకు నీ సంపదలు అవసరం లేదు, నీ మనస్సే నాకు కావాలి, ఈ జగత్తంతా మాయారూపమని తెలుసుకో, ఇదంతా మనోకల్పితమైనటువంటిది జగత్తంతా కూడా, ఇంద్రియాలను వశపరుచుకో, సంకల్పాలను నిరోధించు, దోష బుద్ధి ప్రమాదకరమైనటువంటిది, నిర్దోష ప్రమోదాన్ని అందించేటువంటిది అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి అతడు నడుచుకోవాల్సినటువంటి తీరును గురించి తెలియజేశాడు. అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు, భగవాన్, నీవు యోగులకు కూడా ప్రభువై ఉన్నావు, యోగేశ్వరేశ్వరుడివి నీవు, మా సుఖాన్ని కోరి సన్యాస యోగాన్ని ఉపదేశిస్తూ ఉన్నావు, విషయవాసనామగ్గులైనటువంటి నరులు కోరికల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టలేరు, నేను మూఢుణ్ణి, మాయాకల్పితమైనటువంటి భ్రాంతికి లోనైపోయి నేను నాది అనేటువంటి అహంకార మమకారాలకి లొంగిపోయి ఉన్నాను, అటువంటి నేను నీవు బోధించినటువంటి త్యాగాన్ని ఎట్లా సాధించగలను, ఈ విషయంలో నన్ను శాసించు, ఇదిగో ఇలా నడుచుకోమని శాసిస్తే అలా నేను నడుచుకుంటా, నేను నిన్నే శరణుకి వచ్చాను అన్నాడు. ఆ మాటలు విన్నాడు శ్రీకృష్ణుడు, ఉద్ధవా, వివేకంతో మనుషుడు తనను తాను ఉద్ధరించుకోవాలి, ఏ మానవుడైనా సరే తనను తాను ధరించుకోవాలి, కానీ ఎవరో ఒకరు ఉద్ధరిస్తారనేటువంటి మాట సత్యం కాదు. కాకపోతే నీకు మార్గాన్ని మాత్రం ఉపదేశిస్తారు, ఆ మార్గంలో నడవలసింది మాత్రం నీవే. మానవ జన్మని ప్రసాదించినటువంటి భగవానుడు నీకు ఎంతో ఉపకారం చేశాడు, అందుకని నీకు నీవే గురువు కావాలి. నేను అనేకమైనటువంటి దేహాలను సృజించా, 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులను సృష్టి చేశాను, అయినప్పటికీ అన్నింటికంటే కూడా నాకు ఇష్టమైనటువంటిది ఒక్కటే, అది మానవ జన్మ. మానవ దేహం అంటే నాకు మిక్కిలి ప్రీతి. ఎందుకనంటే మానవుడు భగవంతుణ్ణి అన్వేషించి సాధించాల. మానవుడు భగవంతుణ్ణి అన్వేషించి భగవంతుడితో ఐక్యం కావాలంటే మానవ దేహం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ విషయంలో నువ్వు ఎలా నడుచుకోవాలనేటువంటి దానికి ఒక సంఘటన నేను చెప్తున్నా. యదురాజుకి అవధూత అయినటువంటి దత్తాత్రేయుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో దాన్ని నీకు తెలియజేస్తా. సావధాన చిత్తంతో ఆలకించు, దాన్ని నువ్వు జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయి అని అవధూతోపాఖ్యానం అనేటువంటి దాన్ని భగవానుడు చెప్తూ ఉన్నాడు. అవధూతోపాఖ్యానము అని అంటే అవధూత అనేటువంటి వాడికి 24 మంది గురువులు ఉన్నారు. ఆ 24 మంది గురువులు ఎవరో, వాళ్ళు గురువులు ఎట్లయ్యారో, వాళ్ళ నుంచి ఆయన ఏమి నేర్చుకున్నాడో, ఏ విధంగా ప్రవర్తిస్తాడో అది దత్తాత్రేయుడు యదు మహారాజుకి చెప్పడం జరిగింది. దాన్నే నేను ఇక్కడ చెప్తానంటున్నాడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి. అదే చెప్తున్నాడు యదు మహారాజు. ఒక రోజున అవధూతైనటువంటి దత్తాత్రేయుడిని ఆశ్రయించాడు, శిరస్సు వంచి నమస్కారం చేశాడు. ఓ మహాత్మా, ఈ ప్రపంచంలో జనులు అనేకమైనటువంటి విషయాల్ని కోరుకొని కర్మల్ని ఆచరిస్తూ ఉన్నారు, నీవేమో ఏది కోరుకోవటంలా, ఏ పని చేయటంలా, ఏ సత్కర్మని కూడా ఆచరించినట్టు నాకు తెలియదు. మరి ఈ లోక విరుద్ధమైనటువంటి బుద్ధి నీకెట్లా కలిగింది, ఏ జ్ఞానం కలిగి నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు, మేమందరం ఏదో కోరుకొని పనులు చేస్తూ ఉన్నాం, మరి నువ్వేమో ఏ కోరిక లేదు, ఏ పని చేయటం లేదు, ఎలా ఉండగలుగుతున్నావు? అంతేకాదు కామం లోభం, కామం అంటే కోరిక, లోభం అంటే పిసినారితనం, అంటే తనకు ఉన్నటువంటి దాన్ని తానే ఉంచుకోవాలి, ఎవరికి ఏమి ఇవ్వకూడదు, లోభి గుణం. ఈ రెండు కూడా దావాగ్ని లాంటి. ప్రపంచంలో ఉన్నటువంటి జనులంతా కూడా ఈ దావాగ్ని చేత దహింపబడతా ఉంటారు. అందుకనే ప్రతివాడికి కోరిక లోభం ఈ రెండు కూడా తప్పనిసరిగా ఉంటాయి. మరి నీవేమో అగ్ని సంతాపం లేనటువంటి వాడివై గంగాజలమును నిలిచి ఉన్నటువంటి ఏనుగులాగా ఏ సంతాపం లేకుండా ఉన్నావు. ఈ రకమైనటువంటి దివ్యమైనటువంటి ఆనందం నీకు ఎట్లా కలిగింది? మేము అన్నీ సంపాదించుకున్నా, అన్ని భోగాలు అనుభవిస్తున్నా ఆనందం, శాశ్వతమైన ఆనందం మాకు లేదు. కానీ నీవేమో ఎల్లప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఇలాంటి ఆనందం నీకు ఎట్లా కలిగిందో ఆ విషయాన్ని నాకు తెలియజేయి అని యదు మహారాజు ప్రశ్నిస్తే దత్తాత్రేయుడు తెలియజేస్తున్నాడు, అయ్యా నా బుద్ధిని ఆధారంగా చేసుకొని ఎంతమందో గురువుల్ని నేను ఆశ్రయించా, వాళ్ళ నుండి నేను జ్ఞానాన్ని పొందాను, ఆ గురువులు ఎవరో నేను నీకు తెలియజేస్తా, ఆ గురువుల ద్వారా నేను పొందినటువంటి ప్రయోజనం కూడా తెలియజేస్తాను. నాకు 24 మంది గురువులు ఉన్నారు. ఒకటి భూమి, రెండవది వాయువు, మూడవది ఆకాశం, నాలుగవది జలం, ఐదవది అగ్ని. ఈ ఐదు కూడా పంచభూతాలు. అంటే పంచభూతాలు ఐదు కూడా ఆయనకి గురువులు. ఇక చంద్రుడు, సూర్యుడు ఏడు, ఎనిమిదవది పావురం, తొమ్మిదవది అజగరం. అజగరం అంటే ఓ పెద్ద పాము ఉంటుంది, దాన్ని అజగరం అని అంటారు. ఇక 10వది సముద్రం, 11వది పతంగం, 12వది భ్రమరం, 13వది మక్షికం, 14వది ఏనుగు, 15వది హరిణం అంటే లేడీ లేదా జింక, 16వది చేప, 17వది పింగళ, పింగళ అనేటువంటి ఒక వేశ్య, 18వది కుర్రం, 19 ఒక బాలుడు, 20 కన్య, 21 శతకృతు, 22 సర్పం, 23 ఊర్ణనాభి, ఊర్ణనాభి అంటే సాలిపురుగు, 24వది భ్రమర కీటకం. ఈ 24 మంది గురువులు. ఎందుకని వీళ్ళని గురువుగా స్వీకరించాను అనే విషయాన్ని ఒక్కొక్కటి చెప్తున్నాడు. మొదటిది పృథివీ. పృథివీ అంటే భూమి. భూమి నుండి ఏం గ్రహించాం, ఏం గ్రహించాడు ఆయన, మనం ఏం గ్రహించాలా? సాధు అయినటువంటి వాడికి పరోపకారము, పరాధీనత ఉంటాయి. పరోపకారం అంటే ఇతరులకు ఉపకారం చేయటం, పరాధీనత అంటే ఇతరులకి అధీనంగా ఉండటం. ఈ రెండు లక్షణాలు ఉంటాయి సాధువులు. పర్వతం నుంచి పరోపకారాన్ని, వృక్షాల నుంచి పరాధీనతని, ఈ రెండు కూడా నేను నేర్చుకున్నాను. ఈ రెండు కూడా భూమికి సంబంధించినవి. ఎందుకనంటే పర్వతం నుంచి ఏమి నేర్చుకున్నామనంటే, పర్వతం అనేకమైనటువంటి గడ్డిని, వృక్షాలని, వీటన్నింటినీ కూడా శరయాలని కలిగి ఉంటుంది. అవన్నీ కూడా ఇతరులకు ఉపయోగపడతాయి. గడ్డేమో జంతువులు, జంతువులకు ఉపయోగపడుద్ది. వృక్షాలే మానవులకు ఉపయోగపడతాయి. శరయాల నుంచేమో దప్పిక తీరుతుంది. ఈ విధంగా పర్లకు ఉపకారం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా వృక్షం ఏం చేస్తుందంటే, తనని ఖండించినా సరే అది ఏం మాట్లాడక దాని ఫలాలను కానీ వాటిని కానీ ఇచ్చేస్తాం. రాయి పెట్టి కొడితే ఫలం కింద పడుద్ది, తీసుకుంటాడు. అయ్యో రాయి పెట్టి కొట్టాడని అనుకోదు. అంటే పరాధీనత. అలాగనే భూమాతకి, భూమిని మాత అని కూడా అంటారు. ఎంతమంది తొక్కినా కాళ్ళతోటి అది సహనం కలిగి ఉంటుంది. భూమిని తవ్వుతారు, సహనం కలిగి ఉంటుంది. భూమిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అది సహనంగా ఉంటుంది. ఆ సహనాన్ని కూడా భూమి నుండి నేను నేర్చుకున్నాను. అందుకని భూమి నా గురువు అన్నాడు. ఇక రెండవది వాయువు. వాయువు నుంచి ఏమి నేర్చుకున్నాడు? వాయువు అనేటువంటిది ఒక సువాసన కనుక వచ్చినట్లయితే, పూలున్నాయి అనుకోండి, ఆ పూల యొక్క సువాసన ఆ వాయువు ద్వారా వ్యాపిస్తుంటుంది. వాయువుకు మాత్రం అంటదు, వాయువుకు మాత్రం, గాలికి మాత్రం అంటదు. కానీ ఆ గాలి మాత్రం ఆ సువాసనని మన ముక్కు పుటాలకు తీసుకొస్తుంది. సువాసనగా దుర్వాసనను కూడా తీసుకొస్తుంది. కాబట్టి గంధము చేత అంటబడకుండా, అంటే ఆ వాసన చేత అంటబడకుండా దేహంలో ప్రవేశిస్తుంది. కాబట్టి బాల్యం, యవ్వనం మొదలైనటువంటి వాటి యందు ఆసక్తి లేకుండా ఉంటాడు. గాలి వలన అనాసక్తి, అసంగత్వం. అనాసక్తి అంటే ఆసక్తి లేకుండా ఉంటాం. అసంగత్వం అంటే, అసంగత్వం అంటే అటాచ్మెంట్ లేకుండా. వాయువు నుంచి నేర్చుకున్నది. ఎందుకంటే వాయువు వాసనని, అంటే గంధాన్ని తీసుకొచ్చినప్పటికి కూడా అది అంటించుకోదు. మనం కూడా అట్లా ఏమి అంటించుకోకుండా అసంగంగా ఉండాలి అని నేర్చుకున్నాను అన్నాడు. ఇక మూడవది ఆకాశం. ఆకాశం నుంచి ఏమి నేర్చుకోవాలి? దేహంతో కూడి ఉన్నప్పటికీ కూడా దేహాధికంతో సంఘభావం లేదు, పరిచ్ఛేదం లేదు. అందుకని ఆకాశం అసంగుడు కనుక ఆకాశం నుంచి అసంగత్వాన్ని నేర్చుకున్నాను అన్నాడు. నాలుగవది జలం, నీరు. నీరు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. మనం దాన్ని కల్మషం చేస్తే తప్ప నీరు సహజంగా ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. నిర్మలంగానే కాదు, చల్లగా ఉంటుంది మనం వేడి చేస్తే తప్ప, లేకపోతే ఎండకి మారిపోతే తప్ప అది నీరు ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది. అలాగనే మధురంగా ఉంటుంది, అంటే తీయగా ఉంటుంది. అదేవిధంగా అవధూత అయినటువంటి వాడు ఎలా ఉండాలి అని అంటే జలవలాగా పరిశుద్ధంగా ఉండాలా, చల్లని అనురాగంతో ఉండాలా, మాట్లాడేటువంటి మాట మధురంగా ఉండాలా. ఈ మూడు లక్షణాలు కూడా జలం నుంచి నేర్చుకున్నాను అన్నాడు. ఐదవది అగ్ని. అగ్ని అనేటువంటిది అన్ని వస్తువుల్ని కూడా భక్షిస్తూ ఉంటుంది. అగ్నికి ఏ విధమైనటువంటి మాలిన్యం అంటదు, మంచిదాన్ని చెడ్డదాన్ని అన్నిటిని కూడా తగలబెట్టేస్తూ ఉంటుంది, కానీ ఏ మాలిన్యాన్ని కూడా అంటించుకోదు. అదేవిధంగా తపశక్తి సంపన్నుడైనటువంటి వాడు, మనసీయుడైనటువంటి వాడు ఏ రకమైనటువంటి మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండాలి. అగ్ని కొన్ని చోట్ల వ్యక్తమవుద్ది, కొన్ని చోట్ల వ్యక్తం కాదు. అలాగనే మరి మహాత్ముడైనటువంటి వాడు కూడా కొన్ని చోట్ల వ్యక్తం కావాలా, కొన్ని చోట్ల వ్యక్తం కాకుండా ఉండాల. సత్పురుషులు సజ్జనులు అక్కడ వ్యక్తం కావాల, దుష్టులు దుర్మార్గులైనటువంటి వాళ్ళకి కనపడకుండా ఉండాలి. అలానే ఏ మాలిన్యం అంటకుండా ఉండాలి. ఇక ఆరవది చంద్రుడు. చంద్రుడు వృద్ధిక్షయాలు ఉన్నాయి, ఆ వృద్ధిక్షయాలన్నీ కూడా కళ్ళకే కానీ చంద్రుడికి లేవు. చంద్రుడు ఎప్పుడు ఒకటిగానే ఉంటాడు, కాబట్టి చంద్రుడి ద్వారా స్థిరత్వాన్ని నేర్చుకోవాలి. అంటే వృద్ధిక్షయాలు అని అంటే మనకి సంతోషం కలిగినా దుఃఖం కలిగినా, సంపదలు వచ్చినా పోయినా, ఏ రకమైనటువంటి తేడాలు గడిపి కనపడ్డా వాటికి మనం చెలించకుండా స్థిరంగా ఉండాలి అని చంద్రుడి చూచి నేర్చుకున్నాను. ఇక ఏడవది సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడంటే తన యొక్క కిరణాల చేత సముద్రంలో ఉన్నటువంటి జలాలను స్వీకరిస్తాడు, అవి మేఘాలుగా మారిపోతాయి. ఆ మేఘాల తర్వాత ఎప్పుడో అవసరమైనప్పుడు వర్షంగా మారుతుంది. అలాగే యోగి అయినటువంటి వాడు కూడా ఇంద్రియాల చేత వస్తువుల్ని గ్రహిస్తూ ఉంటాడు, యాచకులు ఎవరైనా కనుక వస్తే ఆ వస్తువుల్ని వాళ్ళకి ఇస్తూ ఉంటాడు, తానే ఉంచుకోడు. అంటే ఏ ప్రకారంగా సూర్యుడు తన దగ్గరే ఉంచుకోడో, ఇక్కడ స్వీకరించింది మళ్ళీ మనకే ఇస్తాడో, అలాగనే యోగి అయినటువంటి వాడు ఏది ఉంచుకోకూడదు, వచ్చినటువంటి దాన్ని తీసుకోవటం, మళ్ళీ అవసరమైనటువంటి వాళ్ళకి ఇచ్చేయటం. అలా సూర్యుడి ద్వారా ఉపకారాన్ని నేర్చుకోవాలి. ఇక కపోతం. ఎప్పుడు కూడా ఎవరితో కూడా అతి స్నేహం పనికిరాదు. ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి అనేటువంటి విషయాన్ని కపోతం నుంచి నేర్చుకున్నాను. ఏమి నేర్చుకున్నాడు? ఒక అరణ్యంలో ఒక పావురం ఉంది, అది ఒక గూడు నిర్మించుకుంది. ఆ గూడులో భార్య పిల్లలతో ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఒకరోజున పిల్లలకి ఆహారం కోసం అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆహార సంపాదనకి బయటికి వెళ్ళారు. ఆ సమయంలో బోయివాడు వచ్చేసి వల పన్నాడు, ఆ వలలో పడిపోయిన పిల్లలన్నీ కూడా. కపోతాలు జంట తిరిగి వచ్చింది, భార్యాభర్తలు ఇద్దరు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత బిడ్డలందరూ కూడా అందులో పడిపోయినట్టు తెలుసుకున్నారు. తల్లి భరించలేకపోయింది, అతి స్నేహం భరించలేక అది కూడా వాటిని రక్షించడం కోసం వచ్చి అది కూడా వల్ల పడిపోయింది. అయ్యో భార్య కూడా పడిపోయిందని చెప్పి అసలు పవర్ వచ్చింది, అది కూడా పడిపోయింది. పోయేవాడు ఆనందంతో వాటన్నింటినీ కూడా పట్టకపోయాడు. అంటే కుటుంబ పోషణ అందే ఆసక్తి కలిగినటువంటి పురుషుడు దీనుడై ఆలుబిడ్డలతో కూడి క్లేశాల్లో చిక్కుకొని నాశనం పొందుతాడు. అందుకని గృహస్థ ధర్మమునందే ఎవడైతే సంపూర్తిగా ఆసక్తులై ఉంటాడో అటువంటి వాడిని ఆరుఢచ్యుతుడు అంటారు. అంటే నా కుటుంబం ముఖ్యం, నా భార్యాబిడ్డలు ముఖ్యం, నాకు ఇంకేం అక్కర్లేదు, నాకు ఇదే ప్రధానం అని అనుకునేటువంటి వాడిని ఇక్కడ ఆరుఢచ్యుతుడు అన్నారు. ఆరుఢచ్యుతుడు అని అంటే అర్థం ఏంటంటే శ్రేయ మార్గాన్ని పొంది కూడా ఆ మార్గంలో ప్రయాణం చేయనటువంటి వాడు. అంటే శ్రేయ మార్గం ఏమిటో తెలిసి కూడా భ్రష్టుడైనటువంటి వాడే ఈ ఆరుఢచ్యుతుడు అని. కనుక పుత్రుల పట్ల, భార్యల పట్ల, గృహాల పట్ల, ఇతరమైనటువంటి బంధువులు మిత్రాదుల పట్ల అతి స్నేహం పనికిరాదు. అసలు స్నేహం వద్దాండి, అసలు స్నేహం ఉండాలా, అతి స్నేహం మాత్రం కూడదు అని భగవద్గీత కూడా చెప్పింది. అసక్తి అసక్తి రణభిష్వంగ పుత్ర దార గృహ ఆదిషు, పుత్ర దార గృహ ఆదిషు అసక్తి. కాబట్టి ఆసక్తి ఉండకుండా ఉండాలి అని. కాబట్టి కపోతం ద్వారా ఇదిగో ఇది నేను నేర్చుకున్నాను అంటున్నాడు. ఆ తర్వాత అజగరం. అజగరం అని అంటే పెద్దగా ఉంటుంది పాము, కొండ చిలువ, కొండ చిలువ అంటారు దాన్ని. పాము మాదిరిగా బరబరబరం బరిగెత్తదు, అసలు ఎక్కడికి కదలదు అది. ఎక్కడో ఒక చెట్టుకో దేనికో వేలాడుతూ ఉంటుంది, అది అట్లానే ఉంటుంది. ఆహారం కూడా దొరికితే తీసుకుంటుంది, దొరకకపోతే వదిలేస్తుంది. దొరికితే అని అంటే ఆహారం దగ్గరగా వస్తే, దాని దగ్గరగా వస్తే తీసుకుంటుంది, కానీ కాస్త దూరంగా ఉంటే ఒకరోటి జరిగి తీసుకోదు. దాని దగ్గరికి వస్తే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. మరి ఆహారం లేకపోతే ఎట్లండి? ఆహారం లేకపోయినా అట్లానే ఉంటుంది. దానికి అట్లా ఏర్పాటు చేశాడు భగవంతుడు, ఆహారం లేకపోయినా బ్రతికే ఉంటుంది. ఎక్కువైనా స్వీకరిస్తుంది, ఎంత ఆహారం అయినా తింటది, తక్కువైనా తింటది, అసలు లేకపోయినా ఉంటుంది. ఇప్పుడు యోగి అయినటువంటి వాడు కూడా ఎలా ఉండాలంటే అప్రయత్నంగా తనకి లభిస్తే స్వీకరించాలా. ఒకవేళ లభించదనుకోండి, ఎవరో తెచ్చి పెడతా ఉంటారు, తింటా ఉంటాడు, ఎవరు తేరు, ఒకరోజున అసలు ఎవరు రారు, మానేసేయాలంటే. ఆహారం లభించకపోయినట్లయితే ఇది దైవశాసనం, నాకు భగవంతుడు ఇట్లా చెప్పాడు అయ్యా, ఇంతే నువ్వు ఈరోజు పస్తుండాలని, కాబట్టి నేను ఉంటా అని అలా ఉండిపోవాలి. ఇక పదవది సముద్రం. సముద్రం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వర్ష ఋతువులో వర్షాలు పడి నదులన్నీ బాగా పొంగి పొర్లి సముద్రంలోకి వచ్చేస్తాయి. ఎన్ని నదులు పొంగి పొర్లి సముద్రంలో వచ్చి కలిసినా సముద్రం పొంగదు. అదే తర్వాత కొంతకాలానికి ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరు కాస్త వేడెక్కి ఆవిరై మేఘాలుగా మారి మళ్ళీ వర్షాలుగా మారుతుంది. ఎంత నీరు పోయినా సముద్రం ఏమి తగ్గదు. అంటే సముద్రం పొంగదు, పొంగదు. దీన్ని బట్టి మనకి ఏం తెలుసుకోవాలంటే ముని మహాత్ముడైనటువంటి వాడు కూడా కలిమి లేముల్లో ఒక్కటిగానే ఉండాలి. తనకి ఏమీ లేకపోయినా లేదని ఏడుస్తా కూర్చోకూడదు. తనకి ఎంత ఉన్నా ఉన్నదని అహంకారంతో ఉండకూడదు. సాధారణంగా మానవుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందని అంటే ధనమెచ్చిన మదమెచ్చిన అన్నారు. డబ్బు కనుక వచ్చిందనంటే మదం పెరుగుద్ది, ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా పోద్ది, నా అంతటి వాళ్ళు లేడని అనుకుంటాడు. కనుక అలాంటి పరిస్థితి రాకుండా ఇదిగో సముద్రం నుంచి ఇది నేర్చుకోవాలి, సమస్థితిని నేర్చుకోవాలి. ఉన్నా పోయినా, ఆనందమైన దుఃఖమైన అన్నిటి కూడా సమంగా చూడాలి. ఇక పదకొండవది పతంగం. పతంగం అని అంటే మిడత. బాగా మండుతున్నటువంటి అగ్నిని చూచి ఇదేదో తిట్టానికి పనికొచ్చేదని అనుకొని దాంట్లో దుక్కుంది పెడతారు. అది కాస్త మాడి భస్మం అయిపోద్ది. అలాగే పురుషుడు స్త్రీని చూచి ఇంద్రియ ప్రలోభాలకి గురై ఆ కాంత యందు ఆసక్తుడై నరకంలో పడిపోతాడు. అందుకని పతంగం ద్వారా మోహాన్ని వదలాలి. ఈ మోహం అనేటువంటిదే నరకద్వారం అని తెలుసుకోవాలి. ఇక 12వది భ్రమరం. భ్రమరం అంటే తుమ్మిద. తుమ్మిద ఏం చేస్తుందంటే చిన్న చిన్న పుష్పాలు, పెద్ద పెద్ద పుష్పాలు ఏవైనా సరే వెళ్ళి అందులో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చుకుంటూ ఉంటుంది. అంటే దాంతో ఉన్నటువంటి సారాన్ని గ్రహిస్తూ ఉంటుంది. అదేవిధంగా వివేకైనటువంటి వాడు, ముని అయినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు చిన్నవైనా పెద్దవైనా శాస్త్రాల నుంచి జ్ఞానాన్ని పొందాలి. ఏ శాస్త్రం నుంచి ఏ జ్ఞానం తనకు అవసరమో దాన్ని స్వీకరించాల. సారభూతమైనటువంటి విషయాన్ని గ్రహించాల. అలాగే గృహస్థులకి ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికి కూడా ఆ కష్టాలని గృహస్థులకి రాకుండా ఉండేటట్టుగా యతి పురుషుడు స్వల్పంగా ఆహారాన్ని గ్రహించాలి. తుమ్మిద ఎట్లయితే ఆ పుష్పాల్లో నుంచి కొద్దిగా మకరందాన్ని పీల్చుకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, అది మళ్ళీ ఇంకో చాట తేనె తొట్టులో పెట్టేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎట్టి అయినటువంటి వాడు గృహస్థుల్ని పీడించి వాళ్ళ దగ్గర నుంచి భోజనాన్ని స్వీకరించకూడదు, లేదా వస్తువుల్ని స్వీకరించకూడదు. మరి ఎలా ఉండాలా? అప్రయత్నంగా లభించింది స్వీకరించాలా? గృహస్థుల మీద ఆధారపడకుండా, ఒక్కల మీదనే ఆధారపడకుండా, అందుకనే 4 ఇళ్లలో 5 ఇళ్లలో భోజనం కోసం భిక్షాటం చేయాలి. తుమ్మిదవాడు అంటే ఒకే పద్మంలో నుంచి ఆహారాన్ని కనుక స్వీకరించాలనుకొని ఆ పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చాలనుకొని అందులోనే ఉండి అలా పీల్చి 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 సాయంత్రం దాకా ఉంటే ఆ పుష్పం కాస్త ముడుచుకుపోద్ది, అది దాంట్లో ఇరుక్కుంటుంది. తెల్లవారేటప్పటికీ ఏనుగో వస్తుంది, ఆ మొత్తాన్ని నోట కరుచుకుంటుంది, నోట్లు పెట్టుకుంటుంది. గుటకాయ స్వాహ కనుక ఎప్పుడు కూడా అలా ఉండకూడదు అని ఈ ప్రకారంగా మనం 12 చెప్పుకున్నాం ఈ రోజున, ఇంకో 12 రేపు చెప్పుకుందాం. ఇవి అవధూతోపాఖ్యానం అనబడేటువంటిది, అవధూతల యొక్క గురువులు అన్నమాట.